ప్రథమతః సంస్కృతం వా తెలుగు వా?
ప్రథమతః సంస్కృతమే.
ప్రథమతః ఇయం ఉచ్యతే కేచన జనాః ఇది గచ్చేయు తేషాం ఆవర్జనార్థం ప్రథమతో మాతృభాష వా ఇది మమ మనీష. తే తు జామితా పరిహారో విభవతి సంస్కృతేనైవ గచ్చతి చేత్ మధ్య ఆజ్యేనతి భూయారి జామిత్వాయ ఇది
జనాలోనే చెప్పండి.
ద్వయం వక్తవ్యం ఉభయత్ర సమర్
ప్రతిజ్ఞే ప్రవచనం
నేను కూడా తెలుగులోనే అడ్డి గారికి సమయం తెలుగు ఇది ఉంది కదా నేను కూడా బాగా అదంటే ఉపనిషత్తు వచ్చి తెలుగులోనే చెప్పాను.
మాకు స్తోత్ర భాష పూర్తయితే అథాతో బ్రహ్మజిజ్ఞాస అనే స్తోత్రం మీద దాన్ని కాస్త తెలుగులో ఒక రెండు నిమిషాలు చెప్పి ఇప్పుడు తెలుగులోనే భగవద్గీత చెప్తారు. ఈ భగవద్గీత అనేటువంటిది ఇప్పుడు మనం చూసేటువంటి పుస్తకాల్లో కనపడే భాష వ్యవహారంలో ఉంటుంది. ఇది మొత్తం శాంకర భాష్యాన్ని అనువదిస్తూ సశాస్త్రి నేను చెప్పేవాళ్ళంతా కూడా క్షుణ్ణంగా రెండు మూడు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు మహామహాసభల్లో అద్భుతమైన వాక్యార్థాలు చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఇది అత్యంత ప్రామాణికమైనటువంటి అనువాదం. ఈ అనువాదానికి దీని అనువాదం ఎక్కడ అందువల్ల దీన్ని శ్రద్ధగా విని దీంతో విషయాన్ని గ్రహించి జన్మ జన్మాంతరాల్లో సంస్కారం ఉద్బోధం అవుతుంది మనం తరిస్తాము అనుకున్నట్టుగా భావన చేసి వినండి.
రావాలి
రాదా
గురుబ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదాంత శాస్త్రానికి మూడు ప్రస్థానాలు చెప్పడం అలవాటు. మొదటిది ఉపనిషత్ ప్రస్థానం, అది సాక్షాత్ శృతులను చెప్పును. రెండవది గీతా ప్రస్థానం, స్మృతి ప్రస్థానం. ఆ రెండో అయ్యాక ఆ స్మృతి వాక్యాల్ని విచారించి ఇదే అర్థం, క్షుణ్ణమైన అర్థం ఇదే అని నిశ్చయింపజేసే ప్రస్థానం సూత్ర ప్రస్థానం. అలాంటి మూడు ప్రస్థానాల్లో ఇంతకు మునుపు మొదట వేదాంత మీమాంస శాస్త్రము అనబడేటటువంటి సూత్రంలో వేదవ్యాసాచార్యులు మనకు అనుగ్రహించిన అత్యుత్తమైన సూత్రముల్లో మొదటి సూత్రం గురించి చక్కగా వివరించారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఈ అధికరణలో అధికరణంటే విచార విషయం. అందులో వారు ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్యం నిధ్యాసితవ్య అనే వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఆత్మజిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అని మొట్టమొదటి సూత్రకారులు తెలిపారు మనకు. అందులో అధ అధ బ్రహ్మ జిజ్ఞాస అని మూడు పదముల్లో అధ తరువాయి అని అర్థం. ఎందుకు తరువాయి? అక్కడి నుంచి ఆరంభం చేశారనమాట. ఇంకా ఏ వేదాధ్యయనం చేస్తే చాలదా అన్నారు. వేదాధ్యయనమే సాధారణ కారణం, అందరూ చేయాల్సిందే. బ్రాహ్మణ్యం నిలుపుకోవాలంటే వేదాధ్యయనం కావాలి, అదే ముఖ్యమైన క్వాలిఫికేషన్, అది కాదట. అందువల్ల వేదాధ్యయనం అయ్యాక అందరితో కాదు. సరే మరి పూర్వమీమాంస అధ్యయనం, కర్మశాస్త్రం కూడా అధ్యయనం కావాలా అంటే అయ్యా కర్మశాస్త్రం అధ్యయనం చేయని వాడికి కూడా వేదాంత జ్ఞానం వచ్చాయి. దీనివల్ల ఏం తెలుస్తుంది? ఇది అనే కారణం అని మనం తెలుసుకోలేము. కారణం అంటే అన్వయ వ్యతిరేకంలో ఇది ఉంటే అది ఉంటుంది, ఇది లేకపోతే అది లేదు అనాలి. మరి వేదాంత జ్ఞానం, కర్మమీమాంస జ్ఞానం లేకపోయినా కూడా వేదాంత జ్ఞానం వచ్చిన మహనీయులు ఉన్నారు కదా, మరి అప్పుడు అది దీనికి ఎలా కారణమవుతుంది? మరి ఇలా చూస్తుంటే ప్రత్యుత కర్మమీమాంస శాస్త్రంలో తెలిపిన విషయాలు ఈ వేదాంత శాస్త్రంలో బ్రహ్మకు విరోధంగానే ఉన్నాయి. మరి అందువల్ల అదేని చెప్పడం లేదని చెప్పి మరి ఏమిటి అని విచారం చేసి ముండకోపనిషత్తులో తదితర ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రకారంగా పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ అని పరీక్ష లోకాన్ని నిత్యానిత్య వస్తువేకము నిర్వేదమాయాద్ అనే దాని వల్ల వైరాగ్యము శాంతోదాంత ఉపరథస్థితి శ్రద్ధావిత్వో భూత్వా అన్న శృతిని బృహదారణ్యక శృతి అనేది సమద మాధులు ఇలా ముముక్షత్వము ఇవే కావాలి, ఇవి ఉంటేనే నిశ్చయంగా బ్రహ్మజ్ఞానం వస్తుంది లేకుంటే లేదు అని ఇదే అధికారితావచ్చేద గుణములుగా అధశబ్దమునకు చెప్పి ఇలాంటి గుణములు కలుగుతాయా ఎవరికైనా అని అంటే దానికి యుక్తి చెప్పారండి. అతహ అనే శబ్దం వల్ల లోకంలో చేసిన అన్ని పనులు కూడా క్షీణిస్తూ ఉంటాయి, దాని ఫలం క్షీణిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ కర్మలు చేస్తే కర్మఫలం కూడా ఏదో ఒక రోజు తరిగిపోతుంది. అందువల్ల నిత్యమైన మోక్షానికి అర్థించేవాడు ఉంటాడు కదా, వైరాగ్యం రావచ్చు కదా అనే అభిప్రాయంలో అతహ అని శబ్దం చెప్పి బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి, మళ్ళీ జిజ్ఞాస అనే పదానికి జ్ఞాతమిచ్చా జిజ్ఞాస తెలుసుకోవడానికి ఆశ, మొదట ఆశ వస్తుంది, ఆశ వచ్చినాక విచారం చేస్తాడు, విచారం వస్తే అపరోక్ష జ్ఞానం వస్తుంది. అందులో ఈ రెండింటికి ఆశకు జ్ఞానకు మధ్యలో ఉన్నటువంటి ఆ విచారాన్ని దాన్ని చేసుకుని అధాతవ బ్రహ్మ జిజ్ఞాస అంటే వేదాంత విచారం ఆరంభం చేయాలి అనే ఆరంభం చేసి ఆ తర్వాత మీమాంస న్యాయ విరోధాలు అవన్నీ చెప్పి చక్కగా మనకు అత్యద్భుతంగా ప్రామాణికంగా మనకు తెలియజేశారు మహాత్ములు. అంతవరకు ఒక ప్రస్థానమైంది సూత్ర భాష్య ప్రస్థానమని. రెండవది నన్ను భగవద్గీత ప్రస్థానంలో ఉపనిష్టమని చెప్పారు, వారి ఆజ్ఞను అంగీకరించి. భగవద్గీత అన్నది మహాభారతం అనే ఉద్గ్రంథంలో, భారతం పంచమో వేద అంటాం, ఆ ఉద్గ్రంథంలో ఒక భాగం అన్నమాట. 18 అధ్యాయాలతో చేరి ఉంది. దీన్ని యుద్ధరంగంలో ఉపదేశం చేశారు. యుద్ధరంగంలో ఉపదేశించడానికి కారణం ఏమిటి, మన జీవితం దైనందిన జీవితమే ప్రత్యేక ఎప్పుడు యుద్ధరంగమే, ఇది చెయ్యాలా అది చెయ్యాలా వద్దా ప్రతిదీ అందువల్లనే ఇలా చేశాడనమాట. అంటే శాంతం మనకి ఇప్పుడు లేదు, ఆ శాంతానికి కావాలి, ఆ శాంతానికి రావడానికి మనశ్శాంతి రావడానికే విశేషంగా చెప్పి ఆ తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అర్జునుడికి మోహం ఎక్కువైంది, ఇన్ని సంవత్సరములుగా యుద్ధానికి తయారయ్యి సిద్ధమైన వారు కూడా ఆ రెండు సేనల మధ్యలో అర్జునుడిని నిలపగానే ఆయనకు మోహం వచ్చింది. యుద్ధం చేయడం మేలా నిలడం మేలా, యుద్ధం చేస్తే లాభమా నష్టమా, లేదు దానివల్ల పుణ్యం ఉంటుందా లేదా, ఇలాంటి చాలా విచారాలు ఆయనకు వచ్చి ఏం చేయడము అని తెలియకుండా కింగ్ కర్తవ్యత మూఢుడు అయ్యాడు. ఆ సందర్భంలో ఆయన అడగా శిష్యస్నేహం సాధిమహం త్వం ప్రపన్నం అని చెప్పగా ఆయన, నాయన ఇప్పుడు వచ్చిన మోహం కాదు, నీ జీవితంలో ఎప్పుడు ఏ మోహం వచ్చినా దానికి సమాధానం చెప్తారు, ఏదో మోహం ఏదో నేడొచ్చింది ఈ మోహాన్ని ఇక్కడ సమాధానం చెప్పడం అని కాదు, ప్రతి జీవితంలో ఎప్పుడెప్పుడు మోహం వచ్చినా అన్నిటికీ మూల కారణం ఒకటి ఉంది, అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లనే బహువిధమైన మోహాలు వస్తూ ఉంటాయి, వాటిని పోగొట్టుకోవడాని కోసం మూల కారణమైన అజ్ఞానాన్ని నాశనం చేయగలిగిన మోక్షము బ్రహ్మజ్ఞానం చెప్తున్నాను. అశోచ్యానం వసూచత్వం ప్రజ్ఞాపాదాంశ్చ భాషసే గతాశూనగతాశూంశ్చ నానుశోచంతి పండిత అని ఆరంభం చేసి ఆ ఆత్మతత్వాన్ని చక్కగా కొన్ని శ్లోకాల్లో చెప్పారు, చెప్పి 2వ అధ్యాయంలో అనమాట. ఆ తర్వాత ఆత్మతత్వ జ్ఞానం మనకు రావాలి అంటే మనం ఏం చెయ్యాలి, మనకు సాధన ఏమిటండి, దేనిలో దేనివల్ల మనం కనుక్కుంటున్నాం తత్వాన్ని, జ్ఞానం ఎందువల్ల వస్తుంది, మనలో ఉన్న మనస్సు, దాని శాస్త్రంలో అంతఃకరణం అంటారు, మనస్సు అనేదే సాధనం. మరి ఈ మనస్సు అనే సాధనం చక్కగా ఉంటే విషయావబోధ బాగా ఏర్పడుతుంది, ఆ మనస్సు అనే సాధనం కళంకితమై ఉంటే అప్పుడు మనకు విషయావబోధ ఎలా వస్తుంది, రాదు కదా. అందువల్ల ఏం చేశారంటే ఆ మనస్సుని సరిదిద్దుకోవడానికి, అదేదో చేతులు కళ్ళలా ఉంటే దాన్ని సబ్బు పెట్టి తోవి శుద్ధంగా చేసుకోవచ్చు, బట్టల్లా ఉంటే వాషింగ్ మిషన్లో వేయచ్చు, ఆ మనస్సు అనేది మనకు తెలియని అమూర్త పదార్థం కదా, అది కంటికి తెలియదు, మరి దాన్ని ఎలా శుద్ధం చేయడం అంటే వేదాలు చెప్పినట్టుగా స్వాశ్రమ ధర్మాన్ని చక్కగా పరిపాలించడం. ఆ శాస్త్రధర్మం కూడా అది మనం ఫలాన్ని ఎదురు చూడకుండా నిష్కామంగా చేస్తూ ఉండాలి. తస్మాత్ యుద్ధస్వభావత అని ఆరంభం చేసి ఆ కర్మ వల్లనే కురు కర్మ ఇవ తస్మాత్వం పూర్వై పూర్వధరంగరం ఇలా చాలా కర్మలు కూడా చేయాలి అని చెప్పి చివరికి వస్తూ స్థిత ప్రజ్ఞ లక్షణ అని చెప్పి నిలిపాడనమాట. రెండవ అధ్యాయంలో ఏం చేశారు? మొదట ఆత్మతత్వం చెప్పారు. నత్వం జాతునాహం నైవే ఇమే జనాధిపాహ అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆత్మనిత్యమని చెప్పి, ఆత్మ అనిత్యమన్నా కూడా యుద్ధం చేయాలి అని చెప్పి మళ్ళీ కర్మ మార్గానికి వచ్చి కర్మ వల్లనే మానవుడికి శ్రేయస్సు వస్తుంది పరంపరగా అని చెప్పి చివరికి ఆయనకు స్థిత ప్రజ్ఞ లక్షణంలో చెప్పి ముందుకు వచ్చాడు, నిలిపాడు అన్నమాట. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అర్జునుడు చూశాడు, నా సందేహం ఏమిటి, నేను యుద్ధం చెయ్యాలా లేకుండా యుద్ధం చెయ్యక్కర్లేదా? ఈ సందేహానికి నేను భక్షిచర్యమీహిలోకే సన్యాసం చూసి భిక్షావాసనం చేసుకుంటూ ఉంటానయ్యా అని ఒక కోటి చెప్పాడు. యుద్ధం చెయ్యాలి అని మీరు చెప్తున్నారు. ఈ విధంగా కర్మ మార్గం జ్ఞాన మార్గం అని రెండు మార్గాల్లో ఏది గొప్పది అని తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని ప్రశ్నించాను. ఒక అధ్యాయం పూర్తిగా చెప్పారు, విన్నాను చక్కగా. ఏమైతే ఆ సందేహం అలా ఉంది, ఏంటి మీరు కర్మ మార్గంలో చెప్పారు జ్ఞాన మార్గంలో చెప్పారు, దీనిలో నేను ఏం చెయ్యాలి? మరి దానికి ఇదమిత్తంగా తీర్మానం కాలేదే నా మనస్సుకు. మీరు చక్కగా చెప్పుకుంటారు, దాంట్లో సందేహం లేదు. నా మనసుకు తీర్మానం కాలేదు. ఎందుకంటే మీరు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినప్పుడు చాలా ప్రదహాది యథాగామా ఇవన్నీ చెప్పినప్పుడు మనసుకు చాలా ఆనందంగా ఉంది, అయ్యా బాగానే ఉంది. అయితే నన్ను మటుకు కర్మ చెయ్యని చెప్పేశారు కదా. కర్మ మార్గము జ్ఞాన మార్గము రెండు మార్గములు ఉండగా కర్మ మార్గము జ్ఞాన మార్గము కన్నా కర్మ మార్గం కన్నా జ్ఞాన మార్గం గొప్పది, సాక్షాత్ నిశ్రేయస కర్మ మోక్షము నొసుకున్నది అని చెప్పి కూడా చివరికి ఘోరమైన కర్మ మార్గంలోనే మమ్మల్ని పంపుతున్నారు. నేనే మీకు విరోధ, మీకు బంధువు కూడా, చాలా శిష్యుడు అన్నాను కూడా, వినీతుడు కూడా. మరి ఇలాంటి వాడు నన్ను జ్ఞాన మార్గంలో, ఉత్తమమైన జ్ఞాన మార్గంలో నన్ను దారి తీయకుండా ఈ కర్మ మార్గంలో నన్ను ప్రేరేపిస్తున్నారేంటి అని మనసులో చికాకు. ఇది ఏ అర్జునుడికి ఏర్పడిన పరిస్థితి అండి. ఈ పరిస్థితిలో మళ్ళీ అర్జునుడు భగవంతుని ప్రశ్న విజయ ఆరంభించే జాయసి కర్మణస్తే మతాబుద్ధర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జాయసి కర్మణస్తే మీ అభిప్రాయంతోనే చెప్తున్నారు, నా సొంత అభిప్రాయం ఏం లేదండి. మీరు ముందు రెండో అధ్యాయంలో సాంఖ్యయుగంలో చెప్పిన పరిస్థితిని చూసే అడుగుతున్నాను. జ్ఞాన మార్గం చాలా గొప్పది, నిశ్రేయస కర్మం అని సెలవిచ్చారు, బాగానే ఉంది. మరి ఆ జ్ఞాన మార్గంలో నన్ను దింపకుండా మరి కర్మ చేయండి అని ఇక్కడ దింపుతున్నారు ఎందుకని? అదే నాకు అర్థం కాలేదే అని చెప్పి తత్యం కర్మని కోరేమా, ఇది హింసాదిగా ఉంటాయి, అంతేకాకుండా సాక్షాత్తు మోక్షమైన ప్రయోజనాన్ని ఇవ్వదు, ఇది పరంపరగానే ఇస్తున్నది. ఇలాంటి కర్మ మార్గంలో మందుకు నియోజనం చేస్తున్నారు అని అడిగాడు. అంతేకాకుండా వ్యామిశ్రేణే వాక్యేన బుద్ధి మోహయ జీవమే, మీరు ఇలా అలా రెండు విధంగా మాట్లాడేట్టుగా ఉంది. ఓ మనిషికి చక్కగా నిక్కచ్చిగా ఇదే అర్థాన్ని చెప్పాలి. మీరు కర్మ మార్గము చెప్పారు, జ్ఞాన మార్గము చెప్పారు, మీరు చక్కగా విభజించే చెప్పారు. లోకేస్మిన్ విధానంటాను అయ్యా, సాక్షులకు ఇది, జ్ఞానం వచ్చిన వారికి ఇది, తక్కిన వారికి ఇది అని చెప్పారు. అయినా కూడా నా మనసులో నేను ఏ పరిస్థితిలో ఉన్నాను నాకు తెలియదుగా, అందువల్ల ఈ మార్గమా ఆ మార్గమా నాకు తెలియకుండా ఉంది. మీరు చక్కగా చెప్పినప్పటికీ కూడా నా మనసులో ఇలా ఉంది, వ్యామిశ్రేణే వాక్యేన బుద్ధి మోహయసీవమే, మోహయసి ఇవ మోహించేయునట్లు కనిపిస్తున్నది. నిజంగా మీరు అలా చెప్పేవారు కదా జగద్గురువులు అండి, చక్కగా చెప్తారు. గురువు ఉన్నవారు ఆ శిష్యుని హృదయంలో ఏ తాపం ఉందో ఆ తాపాన్ని పోగొట్టడానికే ప్రవర్తిస్తారు. అలాంటి వారు నాకెందుకు ఎలా ఏర్పడిందో తెలియదే, కదే గంపద నిశ్చిత్య. అందువల్ల నేను ప్రార్థిస్తున్నానయ్యా బాబు, ఏకం వద నిశ్చిత్య, ఈ జ్ఞాన మార్గమా కర్మ మార్గమా, యుద్ధం చేయడమా వదిలేయడమా అని
బాబు భగవన్
ఏన శ్రేయోహం ఆప్నుయాం, దేని వల్ల నాకు శ్రేయస్సు వస్తుందో, దేని పొందగలనో దాన్ని చెప్పండి. ఆ కృష్ణ పరమాత్మ చూశాడు, అయ్యా బాబు చక్కగా నేను చెప్పానయ్యా, ఏదో విడిగా వేరే వేరేగా రెండింటినీ కలిపి వ్యామిశ్రంగా చెప్పాను అనుకోకు. లోకేస్మిన్ వివిధ నిష్ట పురాప్రోక్తమయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన. ఈ వ్యవహార పథంలో ఉన్నటువంటి మానవులు వేదోక్త సంప్రదాయంగా ఉండి వారు చేయాల్సిన కర్మల అధికారం ఉన్న ఈ పరిస్థితిలో ఈ లోకంలో రెండు విధమైన నిష్టలు, రెండు విధమైన మార్గాలని నేను చెప్పాను. అదేంటంటే పరస్పరం సంకీర్ణం లేకుండా ఉన్న మార్గములు. ఎవరికైతే చిత్తశుద్ధి వచ్చిందో, ఎవరికైతే జ్ఞానం వచ్చిందో, ఆ జ్ఞానం వల్ల ఉన్నవారు వారు సాంఖ్య మార్గం అని పేరు. వారు సర్వదా సర్వకాల ఆత్మతత్వ చింతనలోనే ఉంటారు వారు. మరి తగ్గిన వారికి ఏమిటండి అంటే వారికి కర్మయోగేన యోగినా, కర్మయోగము. కర్మయోగము అన్నది రెండవ అధ్యాయంలోనే మేము చెప్పాం. కర్మయోగం అంటే ఏమిటి? కర్మను నిష్కామంగా మనకు విధింపబడిన కర్మని ఫలాలను ఎదురు చూడకుండా ఈశ్వర ప్రేమగా ఈ చోటుకైనా సమర్పించడం చేసుకోవడం, ఇలా చెప్పారు. అందువల్ల ఈ రెండింటి వ్యామిశ్రంగా కలిపి చెప్పాను అని అనుకోవడం మొదట లేదు. అంతవరకు చెప్పి మరొకటి, నిన్ను కర్మలు చేయమని తస్మాత్ యుద్ధస్వ భారత అని చెప్పాను కదా, కర్మనే కర్మ వల్లనే చేయాలి కదా. ఇప్పుడు ఆ కర్మను చేయడానికి నీకో ఆ జ్ఞానంలో అధికారం లేదు, అవన్నీ చెప్పాడు. అందువల్ల ఇప్పుడు నీకు కర్మ మార్గమా జ్ఞాన మార్గమా అనేదే నీ సందేహం. అయ్యా నీకు జ్ఞానంలో అధికారం లేదు కాబట్టి, చిత్తశుద్ధి ఇంతవరకు రాలేదు కాబట్టి మనం చేయాల్సిన పరిస్థితి ఏమిటి? కర్మని ఆచరించాల్సిందే. ఆ కర్మని ఆచరణ ఏదో తక్కువ అనుకోకు జీవితంలో. నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషో స్మృతే నచసన్యసనాదేవ సిద్ధిం సమధి గచ్చతి. నకర్మణ మనారంభాత్, కర్మలను ఆరంభం చేయకుండా చేయడం ప్రారంభం చేయకపోతే వాడికి ఎలా నైష్కర్మ్యం వస్తుంది? ఎందుకంటే నైష్కర్మ్య సిద్ధికి ఉపాయం కర్మలను ఆరంభం చేయడమే. మనకు విధింపబడ్డ కర్మలను, మన ఆశ్రమ ధర్మానికి తగినటువంటి కర్మలను, వర్ణాశ్రమ ఆచారాలను మనం చేసుకుంటూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వచ్చాక వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చాక ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి గురుగారి దగ్గరికి పోదాం. ఆయన బోధలు మనకు చక్కగా అవగతమవుతాయి. ఆ తర్వాత శరీరం ఆత్మ కాదయ్యా, ఆ ఆత్మానది వెనుక వేరైనది, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావం అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత కర్మలు తానే వెళ్ళిపోతాయి. అది పరిస్థితి. ఆ నైష్కర్మ్య సిద్ధి రావాలంటే దానికి ఉపాయం ఏమిటి? మొట్టమొదట కర్మల్ని ఆచరించడమే ఉపాయం. నేను కర్మలు చేయను అని ఆరంభించి కూర్చున్నామంటే ఎప్పుడు ఆ పరిస్థితి రాబోతాం? అసలు నచ సన్యాసనాదేవ, నేడు వదిలేద్దాం. ఏమిటి ఈ విజయవాడలో ఉన్న విషయాల్ని వదిలేసిపోవచ్చు గంగతీరానికి. అయినా అక్కడి నుంచి మళ్ళీ మన ఇంట్లో ఏమవుతుంది, ఈ మనసు ఎక్కడికే వస్తుందండి. అందువల్ల వైరాగ్యం లేని సన్యాసం, ఆత్మతత్వ జ్ఞానం లేని సన్యాసం, దానివల్ల మోక్షం రాదు. అసలు మోక్షానికి ప్రయోజనం ఏమిటి? జ్ఞానమే సాక్షాత్ ప్రయోజనం. దానికి సన్యాసం ప్రతిపత్తికరంగా కావచ్చు. అయితే కేవల సన్యాసం అంటే వల్ల కర్మల్ని వదిలేదాని వల్ల తలలు పోవడంలో తలపులు పోవడమునే, అది కాదు. అందువల్ల ముఖ్యంగా మనం ఏం చెయ్యాలి అంటే కర్మల్ని ఆచరించాలి. అందువల్ల అర్జునుడి మనస్సులో ఉన్న అభిప్రాయాలకు ముఖ్యంగా సమాధానం చెప్పాడనమాట. అంతేకాకుండా నహి కశ్చి, నేను ఏమి ఏ కర్మ చేయకుండా ఉత్తునే ఎలా కూర్చుంటాను అన్నావా? అది నీ వల్ల అసంభవం. నీ వల్ల అయ్యే పనిగా ఉంటే నేను చెప్తాను, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఒక్క జ్ఞాని తప్ప తగ్గిన ఎవరికి కానీ ఉత్తినే ఉండడం అనేది అసంభవం. అదే చెప్తున్నాడు, నహి కచ్చి క్షణమపి జాతు తిష్టది అకర్మకృత్. ఎందుకయ్యా? కార్యదేహి అపశకర్మ సర్వ ఇ ప్రకృతి జైర్గుణై. వాడికి ఎవరు సర్వ ప్రకృతి జైర్గుణై, వాడు ఎటువంటి వాడైనా, కొమ్ములు తిరిగిన వాడైనా కానివ్వండి, నేను ఉత్తినే కూర్చుంటా అనేదే అసంభవం. ఎందుకంటే వాడి మనస్సులో ఉన్న ప్రకృతి ఉంది చూసారా, ఆ ప్రకృతి వల్ల ఏర్పడినటువంటి రజస్థ సత్వరజస్థమోగడముల వల్ల ప్రేరేపింపబడి వాడు కనుక ఏదో చేస్తూనే ఉంటాడు. వాడు ఎవరు గుర్తునే కూర్చుండడం అసంభవం. అంతే, అందువల్ల ఎలా చెయ్యడం అని ఆరంభమైపోయింది. మీ వల్ల చేయకుండా ఉండడం వీలు కాదు. అప్పుడు ఎలా చెయ్యాలి అంటే రెండు విధాలుగా చేయొచ్చుండే. కర్మేంద్రియాణి సంయమ్యయాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్థ ఉచ్యతే. కర్మేంద్రియాన్ని సంయమ్య, బయటికి కనిపించేటప్పుడు శుద్ధంగా ఏ పని చెయ్యనట్టు అలా ఉంటాడు. అలా పద్మాసనం కొంచెం అలా ఇటు అటు చూపు కదిలించకుండా ఏదే ఒకే చూడటమే ఆయన అట్లా చిల్లలా కూర్చుని ఉంటాడు. అయితే మనస్సులో మట్టుకి ఎక్కడెక్కడ ఏదేదో అనుకుంటూ ఉంటాడు. ఏ లాభం? ముఖ్యంగా మనకు ఏది దేన్ని మనం నియమించాలి, ఏది నియమించి అక్కర్లేదు అని తెలుసుకోవాలి. మనస్సును నిగ్రహించాలి మొట్టమొదట. మనో నిగ్రహం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది, కానీ కర్మేంద్రియాల నిగ్రహం వల్ల అలా ఉండదు. అదే మనో నిగ్రహం చెయ్యకుండా కర్మేంద్రియాల నిగ్రహం చేస్తే అది ప్రయోజనం లేదు. కర్మేంద్రియాలని చెయ్యాల్సిందే, కర్మేంద్రియ నిగ్రహం కావాల్సిందే. శాంత దాంత అని వేరే చెప్పి ఉంది. అయినప్పటికీ కూడా మనో నిగ్రహం లేకుండా కర్మేంద్రియాల నిగ్రహం చేయడం, అలా లోకంలో కనిపించడం, నిగ్రహం చేసినట్టు కనిపించు చుట్టూపించడం అనేది అది మిథ్యాచారుడు అని చెప్పి అలా చేయకూడదు. మనం ఎలా చేయలేదు? ఎస్తింద్రియాణి మనస నియమ్యహారవదేర్జున కర్మేంద్రియ కర్మయోగం కర్మయోగం అసక్త సవిష్యతే. ఎస్తు ఇంద్రియాణి మనస నియమ్య, మనస్సు చేత ఇంద్రియములను నిగ్రహించి. మనోనిగ్రహం ఉండాలి, మనోనిగ్రహం వల్ల ఇంద్రియాలని నిగ్రహం చేయాలి. అట్ చేసి కర్మయోగ కర్మేంద్రియ కర్మయోగం కర్మేంద్రియముల వల్ల వాక్మాణి పాదవాయోపశమల వల్ల ఈ కర్మయోగమును ఏదోక్తముగా మనకు చెప్పినటువంటి కర్మలు మనం అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే వాడు గొప్పవాడయ్యా. అందువల్ల నేనేం చెయ్యాలి అని ప్రశ్న అడిగావు కదా, నీ మనసులోని అభిప్రాయాన్ని సమాధానం. నియతం గురు కర్మత్వం కర్మ జ్యాయోహి అకర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ. అందువల్ల నియతం గురు నిత్యం కర్మ, ఎవరెవరికి ఏ ఏ కర్మ విధింపబడిందో, సంధ్యావందనం అగ్నిహోత్రం ఇలాంటి వాడి వాడికి విధింపబడ్డ కర్మను పడాయ అవశ్యం చేయాలి. గురు కర్మత్వం, ఎందుకంటే కర్మ చేయకుండా ఉత్తునే ఉండడానికన్నా కర్మ చేయడం మంచిది. కర్మ అసలు చేయకుండా ఉంటాను అనుకుంటున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? లౌకిక వ్యాపారంలో ఉంటూ ఉంటావు. అందువల్ల అవి లేకుండా ఉండడానికి, స్వాభావికమైనటువంటి దుష్ప్రవృత్తి నుంచి నిన్ను మరలించడానికి అవశ్యం నిత్యం కర్మ చెయ్యాలి. అలా చెయ్యనన్నామంటే ఏ కర్మ చేయకుండా నీ వల్ల ఉండడమే వీలు కాదు. మునుపు చెప్పాను ఒక్క క్షణం కూడా ఉండేందుకు వీలు కాదు. శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణ, దైనందిన జీవితం గడపడం కూడా వీలు కాని పని. అందువల్ల అవశ్యం కర్మ చేయాలి చెప్పారా. ఈ కర్మ అవశ్యం చేయడానికి చాలా కారణాల పైన చెప్తున్నారు వరుసగా. ఇదే దీని కర్మయోగమని పేరు ఎందుకుని వచ్చిందండి? అవశ్యం కర్మ చేయాలి, వాడివాడు స్వవిహితమైన కర్మను వదలరాదు అనడానికి. ఇప్పుడు మొదట ఒక్క క్షణం కూడా ఏమి చేయకుండా ఉండం వీలు కాదు అని ఒక కారణం చెప్పాడు. రెండవది, దీనివల్లనే పరంపరగా మోక్షం వస్తుంది, అందువల్ల నైష్కర్మే రావడానికి ఇది ఉపాయం కాబట్టి కర్మలు చేయాలి, రెండవ కారణం చెప్పాడు. మూడవది, నీ వల్ల ఉండడం వీలు కాదయ్యా, శరీర యాత్ర కూడా రాదు సిద్ధించదు, అందువల్ల కారణం చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ కర్మలు చేయడం వల్ల మళ్ళీ బంధంలో మనం చిక్కుకోం. బంధం నుంచి బయటపడడానికి ఇది మార్గమే, కానీ కర్మలు చేస్తే కర్మఫలాన్ని అనుభవించాలి, కర్మఫలాన్ని అనుభవించడానికి జన్మ పుచ్చుకోవాలి, జన్మ పుచ్చుకోవాలంటే మళ్ళీ దానికోసం మళ్ళీ కర్మలు చేయాలి. ఈ విధంగా ఈ చక్రకంలో మధ్యలో మనం దొరుకుంటానేమో అనే భావ బాధ వద్దు బాబు. ఈ సంసార చక్రంలోంచి తరంగాల్లోంచి మీరు బయటికి రావాలంటే కర్మ చేయడమే ఒకటి ఉపాయము. అది ఎలా చెప్పారు, ఎందుకని యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఈ కర్మలు చేస్తున్నామే, ఈ కర్మ చేస్తే దానికి ఫలం రావాలి కదా. ప్రతి కర్మకు ప్రతిక్రియకు ఒక ప్రతిక్రియ ఉంటుంది, ఫలం లేని కర్మ ఉండదు. బంతిని గోడలో కొట్టామంటే బంతి మనకి తిరిగి వస్తుంది. అందులో ఏ కర్మకు ఎవరి రియాక్షన్ అసలు రియాక్షన్ అంటాడు, అందులో అవశ్యం వస్తుంది అన్నాడు. అయ్యా నువ్వు చెప్పింది సాధారణమైన న్యాయము, విశేష న్యాయం ఒకటి ఉంది. ఏ క్రియ నువ్వు ఈశ్వరార్పణంగా చేస్తున్నావో ఆ క్రియకు ఫలం లేదు. అంటే ఆ క్రియకు ఫలం లేదంటే నువ్వు అనుకున్న కామ్యమైన ఫలం లభించదు అంతే. ఇప్పుడు ఏమిటి, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణు అనే శృతి వల్ల ఇక్కడ యజ్ఞం అంటే భగవంతుడు అని అర్థం. భగవంతుని కొరకు చేసిన కర్మలకు తప్ప తక్కిన కర్మలకు ఫలం ఉంటుంది, తక్కిన కర్మల్ని మనల్ని బంధిస్తాయి. అంటే ఈశ్వరార్పణంగా చేసిన కర్మలు మనం బంధించవు. అందువల్ల నువ్వు కర్మలు చేయకుండా ఉండలేవు, కర్మలు చేస్తే బంధం వస్తుందేమో అని బెదరక్కర్లేదు. నువ్వు ఈశ్వరార్పణంగా కర్మ చేశావంటే నీకు అకర్మ కర్మ చేయని దోషము లేదు, కర్మ చేసిన దానివల్ల మనం బంధంలో చిక్కుకున్నాము అది లేదు. అందువల్ల అవశ్యం కర్మ చేయాలి. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఆ తర్వాత ఇంతేనా, ఈ నాలుగు కారణాలైనా, మళ్ళీ ఏదైనా కారణం ఉందా కర్మ చేయడానికి? అయ్యా ప్రజాపతి వచనం ఒకటి ఉంది. ఆ బ్రహ్మదేవుడు మనకు చెప్పాడు, ప్రజలను సృష్టించి సహయజ్ఞ ప్రజా సృట్వా పురా ఉవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తు ఇష్ట కామధుక్. ఈ యజ్ఞాలన్నీ సృష్టి చేసి, ఈ ప్రజలన్నీ సృష్టి చేసి, మొదట ప్రజల్ని సృష్టి చేశారు, ప్రజలకు శ్రేయ మార్గం చెప్పడానికి వేదాలని సృష్టి చేశారు, వేదోక్తమైన కర్మలు చెప్పారు, అన్నీ చెప్పి ఆయన చెప్పారు, అయ్యా ఈ కర్మల వల్ల మీరు పురోభివృద్ధిని పొందండి అని చెప్పాడు. అంటే ప్రజాపతి వచనం ఒకటి ఉన్నది మనకు, కర్మలు చేయాలి, కర్మలలో క్షేమాన్ని పొందుతారు అన్నది ప్రజాపతి వచనం ఉంది కాబట్టి దానికోసమైనా కర్మలు చేయాలి అని అది చెప్పారు. అంతేకాకుండా నాయన దేవతలను సంతోషపెట్టడానికి కర్మలు చేయవచ్చు. దేవాన్ భావయత నేన దే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమ వాప్స్యత. మీరు దేవతల్ని కొలిచారంటే దేవతలు మీకు క్షేమాన్ని కల్పిస్తారు. ఎందుకని, ఈ దేవతలు మానవులు పరస్పరం ఒకరికొకరు సహాయ ఆశ్రయాశ్రయ భావాన్ని పొంది ఉన్నారు. అందువల్లే పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్స్యత. శ్రేయ పరం మోక్షాంతమైన శ్రేయమును మీరు అవశ్యం చెయ్యండి అని. అంతేకాకుండా అది ఎలా జరుగుతుంది, ఇష్టాన్ భావ ఇష్టాన్ భోగాన్నే దేవా దాస్యంతే యజ్ఞ భావితా తైర్దత్తాన ప్రదాయ ఏభ్య యో భుంక్తేస్తేన ఏవత ఇష్టాన్ భోగాన్ని ఓ దేవా. ఆ దేవతలకు మీరు యజ్ఞ యాగాదులు చేశారంటే వారేం చేస్తారండి, ఆ యజ్ఞ భాగం వారికి చిక్కుతుంది, చిక్కాక వారు మనకేదో సహాయం చేస్తారు. ఈ సహాయం వల్ల మనం ఆనందంగా మనకు కావలసిన భోగాలు ఈ జీవితంలో అనుభవించవచ్చు. అదే అగ్రం ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము పదిట్టతే. మన ఇంట్లో ఏదో గణపతి హోమం అది ఇది చిన్న హోమాలు కూడా చేసుకుంటాం అనుకోండి, స్మార్థ కర్మలు యజ్ఞకర్మలు ఇవన్నీ చేస్తాం. ఈ చేసినప్పుడు ఏమవుతుంది, ఎవడు చేశాడో వాడి మట్టుకు లాభం లేదు అనే కాదండి, ఆ గ్రామానికి మొత్తం లోకక్షేమం ఏర్పడదు. అందుకే చెప్పారు అగ్రం ప్రాస్తాహుతి సమ్యక ఆదిత్యం ఉపతిష్టతే. సూర్యుని వరకు వెళుతుందట, అక్కడి నుంచి ఆదిత్య జాయతే వృష్టి వృష్టే రన్నం తత ప్రజా లోకక్షేమం ఏర్పడదు. అందువల్ల మీరు దేవతలకు యజ్ఞ భాగాన్ని ఇచ్చారంటే వారు మీకు కావలసిన ఆశలన్నీ నెరవేరుస్తారండి. అందువల్ల తై దత్తాన ప్రదాయ వారిచ్చిన సొమ్ము, ఈ ప్రపంచం మొత్తం ఆ దేవతలు మనకిచ్చిన సొమ్ము, ఆ పరమాత్మ మనకిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, శరీరానికి ఇంద్రియాలు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, అంతేకాకుండా మనం భోజనం చేయడానికి ఆహారం ఇచ్చాడు, ఆహారం మీరు భోజనం చేశాక అది జీర్ణం చేయడానికి మీ మన శరీరంలోనే కొంచెం వైశ్వాని రాకరిగా ఉంటున్నాడు. ఇన్ని సహాయం చేసిన ఆ పరమాత్మునికి అతను ఇచ్చిన వస్తువులు అతనికి చూపెట్టకుండా తింటారా? ఈ ప్రపంచంలో మీకు పరమాత్మ ఇవ్వని పదార్థం ఏదైనా ఉందండి? అలా ఉన్నప్పుడు వాటినన్నీ అనుభవించుకుంటూ పంచేంద్రియాలతో అన్ని భోగాల్ని అనుభవించుకుంటూ మనం ఆ భగవంతునికి మనం ఆనుణ్య సమర్పించుకుంటే బాగుంటుందా? అందుకే చెప్పారు తై దత్తాన ప్రదాయేభ్య యోగం తెస్తేన ఏవస. వాళ్ళ దొంగ కింద తయారవుతాడు, అందువల్ల అలా చేయకూడదు. అందువల్ల ఏం చెయ్యాలి, యజ్ఞ చిట్ట చినసంత ముచ్చంతే సర్వకల్పిషై. దేవతల కోసం యజ్ఞయాగాదులు చేసి పూజాదులు చేసి ఆ దేవతలకు నివేదింపబడ్డ పదార్థముల్లో మిగతా, అంతేకాకుండా యజ్ఞంలో ఆ తక్కిన వారంతా తిన్న మిగతా ఆ భాగాన్ని మనం తిన్నామంటే దానివల్లనే సకల పాపములు పోతాయండి. అది కాకుండా భుంజతే ధ్యేత్వగం పాప ఏ భజంతే ఆత్మ కారణాత్. తన కోసమే దాన్ని వండుకుని తింటున్నాడు చూడండి, వాడు అన్నం తినడం లేదండి, పాపాన్ని తింటున్నాడు. వేదమే చెప్తుంది మోహమన్ నమ్మిందతే అప్రచేత. బుద్ధి లేని వాడు అయ్యేవాడు తనకు మట్టుకు ఉండి తాను తింటూ ఉన్నాడు. ఏంటి నార్యమణం పుష్య దినో సఖాయం కేవలాగోభవతి కేవలాది, ఇంత పాపాన్నే తింటున్నాడు. అందువల్ల మన ఇంట్లో అన్నం వండామంటే బ్రహ్మచారీచ భిక్షుశ్చ పక్వ అన్న స్వామినా ఉభౌ. బ్రహ్మచారి కొంత అన్నం పెట్టాలి వేదాధ్యానికి, ఒక సన్యాసి వస్తే వారికి కొంత అన్నం పెట్టాలి. ఇలా పంచమహాయజ్ఞాలు చెప్పి ఉందండి, కాకి అన్నం పెట్టాలి, స్వానౌ ద్వౌ శ్యామ సబలౌ అని రాత్రిపూట కుక్క కనబడ్డాలి. ఈ మానవుడి జీవితంలో ఈ ప్రపంచానికి మొత్తటికే సహాయం పడేవాడు మానవుడు అని చెప్పింది వేదం. అందువల్ల ఆత్మకారణ అది ఇక్కడే అదే. అందువల్ల విశేషంగా మనం ఆ దేవతలకు సమర్పించే తినాలి. ఇంతవరకు ఆరు కారణాలు చెప్పాను. మరో కారణం ఉందండి, ఈ జగత్తులో ఒక చక్రాన్ని నిర్మించాడు పరమాత్మ. ఆ చక్రాన్ని రక్షించడానికి కోసమైనా దాన్ని పరిపాలించడానికి కోసమైనా మనం కర్మ చేయాలి. ఎలాగంటే యజ్ఞాత్ భవతి పర్జన్య అన్నాత్ భవతి భూతాని పర్జన్యాదన్న సంభవ. యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇక్కడ ఒక చక్రాన్ని చెప్పాడు. మొట్టమొదటి ప్రాణులు పుడతారు. ఈ పుట్టిన ప్రాణులు ఎక్కడి నుంచి పుట్టారు? తల్లిదండ్రులు తిన్న ఆహారం. ఆ ఆహారంనే అది వీర్యంగా మారి అలా పుట్టాం మనం. సో భూతములన్నీ ప్రాణులందరూ అన్నం వల్ల తింటున్నారు, పుట్టారు. మరి ఆ అన్నం ఎక్కడి నుంచి పుట్టింది? పర్జన్యాదన్న సంభవ. వర్షం వస్తే భూమి సస్యశ్యామలంగా అయ్యి మనకు అన్ని సస్యాలను ఇచ్చాయి, దాని అన్నం ఏర్పడింది. మరి ఈ పర్జన్యం వర్షాలు రావాలి కదా, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞయాగాదు చేస్తే వర్షాలు వస్తాయి సకాలంలో. అంటే వర్షాలు ఎప్పుడూనే వస్తాయి స్వాభావికంగా. మనకి ఎంత సమయంలో ఏ సమయంలో ఎంత వర్షం కావాలి, ఆ సస్యానికి వృద్ధి చేయడానికి మనకు చేతులు మాసులు రావడానికి ఎంత కావాలో దానికి తగినటువంటి వర్షం, సకాలంలో వర్షం, సపరిమితంగా వర్షం అది రావాలి. అతివృష్టి అనావృష్టి లేకుండా రావాలి. అలా రావాలి అంటే దానికి యజ్ఞాత్ భవతి పర్జన్య. అంతేకాండి ఆ యజ్ఞం ఎక్కడ, యజ్ఞం అంటే అపూర్వం, అది ఎక్కడి నుంచి? యజ్ఞ కర్మ సముద్భవ. ఋత్విక్ యజమానాది వ్యాపారంలో అందరూ చేరి 16 మంది ఋత్విక్కులు, యజమానుడు, పత్ని వీరందరూ చేరి శ్రద్ధాభక్తి పురస్సరంగా అది ఆ యాగం చేస్తే ఆ ఈశ్వరానుగ్రహం వల్ల వస్తుంది. యజ్ఞ కర్మ సముద్భవ అంటే మానవులు అన్నం తిని పుడతారు, అన్నం వర్షం వల్ల వస్తుంది, వర్షం యజ్ఞం చేస్తే వస్తుంది. యజ్ఞం అపూర్వం రావాలంటే కర్మ చేయాలి. మరి ఆ కర్మ ఏంటి? ఈ కర్మ ఇలాగే ఉంది, ఇలా చేయాలని ఎలా తెలుస్తుంది మనకు? వేదం చెప్పాలి. అందువల్ల కర్మ బ్రహ్మోద్భవం విద్ధి వేదం వల్లనే వస్తుంది. మరి ఆ వేదం ఇక్కడ బ్రహ్మ అక్షర సముద్భవం. ఆ వేదం అన్నది అక్షరం శుద్ధ బ్రహ్మ నుంచి వచ్చింది. అస్య మహతో భూతస్య నిశ్వసితమే తద్యదృగ్వేదో యజుర్వేద అని ఆ పరమాత్మ యొక్క ఊపిరిగా బయటకు వచ్చింది వేదం. వేదములు ఎవరి చేత రాయబడలేదు, అనాది అపౌరుషేయములైన వేదములు. ఆ వేదములు ఎక్కడి నుంచి? ఆ వేదములు బ్రహ్మ నుంచి. అందువల్ల ఇప్పుడు సాక్షాత్ సర్వజ్ఞుడైన పరమాత్మ వద్ద నుంచి వచ్చిన వేదములు సర్వార్థ ప్రకాశములైనాయి. ఆ సర్వార్థ ప్రకాశముగా ఉండడం వల్ల అన్నింటినీ వ్యాపించి ఉంది. అందువల్ల మళ్ళీ మొదట చెప్పిన భూతముల అన్నం వరకు వచ్చేసిందండి. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అందువల్ల కూడా ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ. ఇలాంటి చెప్పిన ఈ చక్రాన్ని మనం నిలపకుండా అది ప్రవర్తింప చేస్తూ ఉండాలి. అందువల్ల కూడా అలా చేస్తే పాపం వస్తుందండి. అకాయురింద్రియ రామ మోహం పార్థ సజీవతి. అందువల్ల కేవలం ఇంద్రియములను తృప్తిపరచుకుంటూ జీవితం గడపడం వల్ల పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు. మానవుడు పురోభివృద్ధిని గాంచలేడు. అందువల్ల ముఖ్యంగా కర్మలు చేయాల్సిందే అంత చెప్పి ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎప్పుడు చేస్తూ ఉండాల్సిందేనా కర్మలు? జన్మ మొత్తం ఇంతేనా? ఎప్పుడు వదలకూడదా అంటే నాయన జ్ఞానం వచ్చేవారు కావచ్చు. జ్ఞానం వచ్చినాకేం అక్కర్లేదు. తస్య కార్యం న విద్యతే. ఎప్పుడు ఆత్మరతిగానే ఆత్మ తప్ప రెండవ పదార్థముల మీద వాడికి అభిప్రాయం లేకుండా ఆత్మ సంతోషంతోనే ఉంటూ ఉంటాడో ఆ పరిస్థితి వచ్చాక కర్మలు అక్కర్లేదు. అలాంటి పరిస్థితి వచ్చిన వాడికి నైవ తస్య కృతే నార్థః నా కృతే నేహ కశ్చన. చేసిన పనుల వల్లనూ చేయవలసిన పనులనూ ఇక మీద లాభం ఏం లేదు వాడికి. వేరే ప్రయోజనములను అతను ఎదురు చూడటం లేదు కాబట్టి, వేరే పెద్ద ఫలముల యొక్క ఆలంబనం ఏమీ లేదు కాబట్టి అతను ఏం చేయక్కర్లేదు. తస్మాత్ అందువల్ల నీకు ఆ పరిస్థితి రాలేదు. అందువల్ల మనం ఏం చేయాలి? తస్మాత్ కర్మకు ఎలా గురు కర్మ ఎలా చేయాలి? అసక్త సతతం కార్యం కర్మ సమాచర, ఇది నీకు విధింపబడిందా చూసుకో, దాని ఫలాన్ని ఎదురు చూడక ఈశ్వరార్పణంగా కర్మలు చేయి. ఇలా చేసింది అసక్తోహ్యాచరం కర్మ పరమాప్నోతి పురుష. అసక్తముగా కర్మఫలముల ఎందు ఆశ లేకుండా కర్మను నిశ్చయంగా శ్రద్ధాభక్తులతో చేయడం వల్ల నీకు పరం మోక్షము, మోక్ష కారణీభూతమైన చిత్తశుద్ధి, వీటిని అన్నిటినీ చేరవచ్చు. అందువల్ల ఇలా చే అలా నాకు ఉదయం చేస్తారు, ఇలా ముందుగా ఏదైనా చేశారండి పాతకాలంలో ఎవరైనా చేశారా? నేను ఒక్కడైనా మొట్టమొదట పరీక్షకు పరీక్షాపాత్రుడా నేను, ఏమిటి చెప్పండి అని అడిగితే అయ్యా అలా కాదు, చాలామంది అనుభవించారు దీన్ని. కర్మణ వైసం సిద్ధిం ఆస్థితాజన కాదయ లోక సంగ్రహమే వాపి సంపస్యన్ కర్తుమర్హసి. నీ ఒక్కడే కాదైనా యజ్ఞ జనకాదులందరూ చాలామంది చేశారు దీన్ని. వారి జ్ఞానం వచ్చినా లోకర సంగ్రహాన్ని కోసం చేశారు, వారి జ్ఞానం రాలేదనుకో చిత్తశుద్ధి కోసం చేశారు. ఆ విధంగా అవశ్యం నువ్వు చేసుకోవాల్సిందే. అంతేకాకుండా నువ్వు క్షత్రియుడు, రాజవంశ సంభూతుడు, అలా గొప్పగా ఉన్నవారు వారు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే లోకంలో జనాలందరూ వారిని వారు చేసిన పనులు చేసి అనుకరిస్తారు. ఉపదేశం చేస్తే దాన్ని వినడం అనేది అది వేరండి, అయితే పలువురు చేస్తూ ఉంటే దాన్ని చూసి చేయడం చాలా గొప్ప. మన అబ్బాయికి సంధ్యావందనం చేయని 1000 సార్లు చెప్తాం సరే అంటాడు, అయితే మనం చేయడం ఆరంభం చేశాడంటే వాడు ఆరంభం చేస్తాడు. అదే లోకంలో వ్యవహారం. అంతే అందరూ కాపీ చేయడంలో ఇష్టం కానీ సొంతంగా ఉపదేశం చేస్తే వినడం అనేది ఇది కాదు. అందువల్ల ఏం చెప్పారు, యద్యదా జరతి శ్రేష్ట అదే అందువల్ల యద్యదా జరతి శ్రేష్ట తత్తదే వైతరో జన సయత్ ప్రమాణం గురుదే లోకస్తదను వర్తతే. అందువల్ల అవశ్యం నువ్వు చేయాలి, నేను చూసి 10 మంది చేసుకోవాలి అని. అంతేకాకుండా నేను నీకు ఉపదేశం చేస్తున్నాను అనుకోకు, నన్ను చూడు, నేను చూస్తున్నాను కదా, నమే పార్థాస్తి కర్తవ్యం, నాకు కావాల్సింది ఏం లేదు ఈ ప్రజల్లో, నేను నిత్యతృప్తుడు. అయినప్పటికీ కూడా త్రిషులో కేటు కించన నానవాప్తమావాప్తవ్యం, సర్వవ్యాపకుడయ్యా నేను, అన్ని చోట్లలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నాకు పొందాల్సిందో గిట్టాల్సిందో ఏమీ లేదు. అయినప్పటికీ కూడా వర్తయే విజ కర్మణి, నేను చేయకపోతే ఏమోను, ఎది చేయం న వర్తేయం జాతకర్మణ్యతంద్రిత, నేను ఏ కర్మ చేయకపోతే శుద్ధ సోమరిపోతుగా ఉన్నానంటే అప్పుడు ఏమైంది?
వర్తేయం ఇది పాడింది,
వర్తేయం ఇది
వర్తేయ ఇదే అర్థమైపోతుంది.
మమ వత్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః
ముఖ్యమైపోతుంది.
ఉత్సేదే లోక తరి అప్పుడు ఏమైపోతుంది?
ధ్యేయం ఇచ్చేది వర్తతే ధ్యేయం ఇచ్చేది భాగ తిరిగి దృశ్యతే సహ ఆశ ప్రత్యేయ
ఉభయపది నాస్తి ఆర్ష ప్రయోగ స్యాత్ కదా
రామాయణే వర్తది చేస్తుంది
వర్తది
వర్తది కుత్ర
రామాయణే
అలా చేయకపోతే ఈ లోకానికి మంచి చేయడానికి తలపడ్డ నేను ఒక సంకరానికే ఏర్పడతాను. శంకర ఉపహన్యామి మా ప్రజా అని చెప్పి ఆ తర్వాత ఎలా చేయాలి? అజ్ఞానులు ఆ కర్మలో ఫలాన్ని ఉద్దేశించి చేసేవారు ఎంత శ్రద్ధాభక్తులుగా దాని మీదనే తదేక చింతగా చేస్తూ ఉంటారా కర్మలను, అలా మనం చేయాలి. అయితే కర్మఫలం మీద ఆశ ఉండకూడదు. అందువల్ల కర్మ చేయడంలో లోటు ఏమి ఉండకూడదు, ఎలా చేయాలో అలాగే చేయాలి. ఒకే ఒక వ్యత్యాసం ఏమిటండి, వారు కర్మఫలంలో ఆసక్తి చూపెడుతున్నారు, మనం చూపెట్టకూడదు. ఇంతే వ్యత్యాసం. సక్త కర్మణ్య విద్వాంస యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస తథా ఆసక్త చికీర్షుర్లోక సంగ్రహం. లోక సంగ్రహాన్ని మనసులో ఉంచుకొని మనం ఇలా చేయాలి, అందువల్లే లోకక్షేమం ఏర్పడాలి అనే అభిప్రాయంతో చేస్తూ ఉంటారు, చెయ్యాలి. అంతేకాకుండా లోకంలో సాధారణంగా ఒక వ్యక్తి ఉంటాడండి, వాడు ఏదో చిన్న చిన్న దేవాలయానికి పోవడం, ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివన్నీ ఏదో చూస్తుండడం మనస్తృప్తికి. వారు అయ్యా నువ్వు ఇది చేయకు, వేదాంతం చదువుకో అనకు. ఏమంటే ఇవిడ దాన్ని వదిలేస్తాడో దీన్ని వదలడు, రెంటికి చెడ్డ రేవడవుతాడు. అందువల్ల అలాంటి పనులు చేయకూడదు. నా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మ సంజ్ఞ. వాడి కర్మలో చాలా అభిప్రాయం ఉంది, వాడి మీద కర్మలు వదలు అనకు. జోషయే సర్వకర్మాణి, వాడు ఏది చేస్తే నాయన చెయ్యని వాడిని ఉత్సాహపరచు. విద్వాన్ యుక్త సమాజనం. అందువలనే ప్రతి మానవుడు కూడా ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సంక సర్వశ అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. ఈ శరీరమందు ఆత్మభావం ఉంచుకుని అన్నింటినీ చేసేయండి, నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనే అనుభవంతో లోకంలో ఉంటూ ఉంటారు. అయితే అలా కాదండి, తత్వవిత్తు మహాభాగో మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే. తత్వవిత్ జ్ఞాని, ఆత్మతత్వమును తెలుసుకున్నవాడు, శరీరాదుల కన్నా వేరైనటువంటిది ఆత్మ, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనది ఆత్మ, అందు కర్తృత్వ భోక్తృత్వములు ఏవీ లేవు అన్నటువంటి తత్వాన్ని గ్రహించిన మహామహనీయుడు, అతనికి కూడా ఇంద్రియములు శరీరములు తన తన పనులలో పోతూ ఉన్నప్పుడు గుణకర్మ విభాగయోహో గుణా గుణేషు వర్తంతే. ఇంద్రియములు ఆయా విషయంలో పోతున్నాయి కానీ నాకు దానితో సంబంధం లేదు అని వ్యత్యాసం శుద్ధంగా తెలుసుకుని అలాగే ఉంటాడు. అయితే తక్కిన వారు ప్రకృతే గుణ సమ్మూఢ సత్యంతే గుణకర్మసు. ఆ ప్రకృతిలో ఏర్పడిన గుణములతో మోహములు పొందిన శరీరాత్మభావం కలిగిన వారు వారు ఏం చేస్తారు, ఈ గుణకర్మసు ఈ పనుల్లో తామే చేసినట్టు నేనే చేసినట్టు దాని ఫలం నేనే అనుభవించినట్టు ఇలా మోహించుతున్నారయ్యా. తాన కృష్ణ విధో విందము కృష్ణ మందాన కృష్ణ విన్నవి చాలయేద్. అటువంటి వారిని మనం వారి మార్గం నుంచి మార్గం ఉన్మార్గం చేయడం వేరే మార్గం పోవడం అనుభవించరా చేయరాదు. అందువల్ల చివరికి చెప్పేది ఏమిటి, ఇంత దూరం ఇన్నిసార్లు ఓ 9 కారణాలు చెప్పాను నీకు కర్మ చేయాలని, ఇప్పుడు నిశ్చయంగా చేయాల్సింది. తస్మా మయి సర్వాణి కర్మాణి సిద్ధాంతం చెప్తున్నాను నేను, అన్ని కర్మలను నాకు అర్పణం చేసి అధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వా, నేను చేస్తున్నాను అనే అభిప్రాయం వదిలేసి కర్మ ఫలములను వదిలేసి యుద్ధస్వ విగత జ్వర, ఇంకా ఆలోచన అవుతుంది, జ్వరం అంటే ఆలోచన మనసులో కన్ఫ్యూషన్ అంటారు కదా, అవన్నీ అక్కర్లేదండి. యుద్ధస్వ ఈ అభిప్రాయం ఉంటే ఇది మంచిది అనుకుంటే క్షేమాన్ని పొందుతాం, అభిప్రాయం లేని వారు నా మాటల్లో అసూయనించేవారు వారు నాశమైపోతారు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో అనుసూయంత ముజ్జంతే తేపి కర్మభి. అందువల్ల నేను చెప్పిన ఈ మాటలను చక్కగా విని శ్రద్ధగా ఉండాలి. గురువాక్యంలో శాస్త్రవాక్యంలో శ్రద్ధ విశ్వాసం ముఖ్యమండి. ఆ శ్రద్ధావిశ్వాసంతో నిశ్చయంగా ముందుకు వస్తారు. అంతేకాకుండా గురువచనంలో ఎప్పుడూ అసూయ ఉండకూడదు, అలా అసూయ లేకుండా చక్కగా ఉంటే క్షేమంగా ఉంటారు. అయితే ఆ మనస్సులో ఇంకా ఆ మాలిన్యం పోనివారు వారికి వారి వల్ల ఏముంటుంది, అసూయ వస్తుంది. ఏ త్వే తదభ్యసూయంత నాను తిట్టంతి మేమతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్య నట్టాన చేత అని వారు లోకల్లో పైకి రారంటే మళ్ళీ మళ్ళీ కిందనే పోతూ ఉంటారు అని చెప్పి తాను చెప్పిందని ముగించినాక, సరే ఇప్పుడు మీ మాటల్లో కూడా అవిశ్వాసం ఎవరికైనా వస్తుందండి, కృష్ణం వందే జగద్గురువు అన్నారు, సర్వలోక నియంత అన్నారు, సర్వలోక నియంత అయినటువంటి మీ మాటల్లో కూడా అవిశ్వాసం ఎవరికైనా వస్తుందా, మీ పైన అసూయపడే వ్యక్తులు కూడా లోకల్లో ఉంటారా, అది ఎలా గుర్తుంది అనే సందేహం వస్తేను, నాయన లోకల్లో ఏదో నా మీద అసూయ చెందేవారిని కాదు, ప్రతి వ్యక్తి వాడి వాడి మనస్సులో జన్మాంతరం సంస్కారవశంగా వాడు అనే కర్మల్లో అలా పోతూ ఉంటాడు కానీ ఎవడి నిగ్రహం ఇక్కడ పనిచేయదు. అందువల్ల ఏమిటి, వాడి వాడి మనసులో జన్మాంతర సంస్కారములు ఎలా అంటే అలాగే ఉంటారు. ప్రకృతే సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానమానపి ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహక్యం కరిష్యతి. అంతేకాకుండా ఇంద్రియస్యార్థే, ఈ కళ్ళంటే రూపంలో కనుక ప్రకటితాయి, చెవులంటే శబ్దంలో కనుక ప్రకటితాయి, నాలుక అది రుచులు చూడమే గ్రహిస్తూ ఉంటాయి. ఇలా ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవమాన వశమాగచ్చే తౌక్యస్య పరిబంధినౌ. ఇప్పుడు అలా పెడుతూ ఉంటే మధ్యదారిలో తస్కర్లు ఉంటారు, వారు మన ధనాన్ని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా తస్కరుల్లా మన దగ్గర ఉన్నటువంటి అన్ని మంచి గుణాలని తీసుకు పట్టుకెళ్ళిపోవడానికి కోసం వీళ్ళు ఇంద్రియంలో రాగద్వేషాలు ఉంటాయి. అందువల్ల ఈ దాన్ని భద్రంగా గమనించుకుంటూ ఉండాలి. అందువల్ల చెప్పడం ఏమిటి, ఇంకోటి శ్రేయాన్ స్వధర్మో ద్విగుణ. పరిపూర్ణంగా మన వల్ల చేసేందుకు వీలు కాలేదు స్వధర్మం. అయితే పధర్మం పరధర్మం చక్కగా ఉందండి, బాగా అనుష్ఠానం చేయగలను నేను అని చెప్పావనుకో, దీంట్లో ఏది గొప్ప? చక్కగా చేసిన పరధర్మానికన్నా మన వల్ల వీలైనంత వరకు శ్రద్ధాభక్తితో చేయనటువంటి స్వధర్మమే చాలా గొప్పది. ఏమంటే ఇది రాజబాట, చాలామంది చాలా దూరం వెళ్ళిన బాట, దీంట్లో దోషాలు చిక్కులు రావు. అయితే పరధర్మం ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. అందువల్ల పరధర్మోభయావహ అని ఇంతవరకు చెప్పాక విన్న అర్జునుడికి మళ్ళీ సందేహం వచ్చింది. ఏమిటి, ఇంతవరకు కర్మ చేయమన్నారండి నన్ను, నేను చేద్దామని తీర్మానం చేశాను, మళ్ళీ మధ్య ప్రకృతి అన్నారు, అక్కడ ఉన్న రాగద్వేషాలు ఉంటాయో వాళ్ళ తస్కరుల్లో మీ ధనాన్ని ఆపారేస్తారు అన్నారు. ఈ రాగద్వేషం ఈ మానవుడు ఏ సాధారణంలో లౌకిక కర్మ కానీ వైదిక కర్మ కానీ వాడు చేయడానికి వాడిని ప్రేరేపించినది ఏమిటి? మీరు చెప్పిన దానివల్ల రాగద్వేషాలు అన్నారయ్యా, అది ఎక్కడ ఉంది? ఆ మనిషిని ప్రేరేపించింది సో పూర్వ ప్రకృతియా వేరే ఏదైనా లేదు ఈశ్వర నియతియా ఏది తెలియలేదే అని అడుగుతుంది. మనసులో సందేహం పట్టుకుని అడిగాడు. అధకే న ప్రయుక్తోయం పాపం చరతి పూర్ణ. ఎవరి వల్ల ప్రేరేపింపబడి సాధారణ మానవుడు పాపం చేస్తూ ఉంటాడు? అనిచ్చన్న వివార్ష్ణేయ బలాదివని యోజిత. నేను పాపం చేయకూడదు అనుకుంటానండి, అయినప్పుడు కూడా ఆ సందర్భాలను మనం పాపం చేయాలని తోస్తుంది. ఆ సందర్భం చేయాలని మనల్ని నిశ్చయపరుస్తుంది. ఏం చేయమంటారు, వేరే గది లేదు. కేనేషి దంపత దిప్రేషి దమ్మనహ ఇలాంటి ప్రశ్న ఎక్కడ అడిగారు. అనిచ్చన్నవి నాకు ఇష్టం లేకుండా జాగ్రత్త కాలంలో నేను పాపం చేయకూడదు అని సిద్ధంగా పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటూ ఉంటాను. అయినా సందర్భం వస్తుంది, ఏం చేయడం, ఒక అసత్యవతం చేయడం ఆరంభమవుతుంది, ఒక పాపం పది పాపాలకు ఆరంభమవుతుంది, పునాది అవుతుంది. మరి ఏం చేయమంటారు, ఇది చేయించే వ్యక్తి ఎవరు అనే ఒక ప్రశ్న. అంటే తాను ఇష్టం లేకపోయినా కూడా పాపం చేయడం అనేది లోకంలో చూస్తున్నాడు కావున దానికి ఇష్టం లేకుండా జరుగుతుంది కాబట్టి వేరే ఎవరి చేతనే ప్రేరేపింపబడాల్సిందే అనే అభిప్రాయం తెచ్చుకుని అది ఎవరో తనకు తెలియదు కాబట్టి అడుగుతున్నాడు. ఇది ఇన్ని సందర్భాలు ఇవన్నీ ఏర్పడినప్పుడు భగవాన్ చెప్తున్నాడు, అయ్యా కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యే నమిహ వైరిణం కామయేష క్రోధ ఏష కామ ఏష క్రోధ. ఈ ఆశ ఈ కోపం కామక్రోధములు ఉన్నాయి కదా, ఈ కామక్రోధములు బహుజనం చెప్తున్నాం. అయ్యా ఇదే కామము ఇదే క్రోధం అంటే ఒకటే, రెండు వేరు వేరు కాదు. ఈ కామం అన్నది ప్రతిహదింపబడినప్పుడు అది క్రోధంగా పరిణమిస్తుంది. అంటే క్రోధం అనేది కామ యొక్క మరో అంశమే. అందుకే కామ ఏట క్రోధ ఏట ఇది ఎక్కడి నుంచి, రజోగుణ సముద్భవ, రజోగుణం వల్ల పుట్టింది, దీనివల్ల రజోగుణం పుడుతుంది, అది ఒకటి కూడా కారణం. రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ, వీడికి ఎంత తిండి పెట్టినా పొట్టనుండదండి, ఎంత ఎన్ని ఆశలు వచ్చినా మళ్ళీ మళ్ళీ నేను ఆశను తీరుస్తూ ఉన్నామంటే మళ్ళీ ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఆశ తగ్గిందా చూడండి, 1000 రూపాయల సెల్ ఫోన్ నుంచి నేను 1.5 లక్షల రూపాయల సెల్ ఫోన్ వరకు వచ్చు. ఆ సెల్ ఫోన్లో మాట్లాడడం తప్ప తగ్గిన అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్లో భ్రష్ట విషయాలను చూసి ఇద్దరు మంత్రులు మంత్రి పదవులే పోయాయి. అలాంటి పరిస్థితి చూడండి, ఎక్కడి నుంచి ఏమైంది, ఎంత వచ్చినా వీడికి తృప్తి అన్నది లేదు. ఈ బ్రహ్మాండం మొత్తం వాడి చేతిలో పెట్టినా కూడా ఇంకా వేరే ఏదైనా ఉంటుందేమో అని ఆశ చూస్తుంటాడు. అందువల్ల ఇతను మహాశన, ఎంత తిన్నా తృప్తి చెందని వాడు. మహాపాప్మ విద్యేన మహమైరణం
విద్యేన తర్పణీయో
మనుష్య లక్ష్మ. అందువల్ల నిశ్చయంగా వీలు కాదు, అందువల్ల వీడే దోషం దోషాన్ని చేయించే వ్యక్తి. అంతేకాకుండా ధూమేన ఆవ్రియతే వన్ని యథాదర్శోమలేన యథా బుల్బేన ఆవృత గర్భ తథాతేనేదమావృతం. పంచ నిమిష ఈ జ్ఞానం అన్నది ఇప్పుడు ఈ కామాదుల వల్ల ఏముంది, అది ఆవృతం అవుతుందండి. ఎలాగండి, లోకంలో ఆవరణాలు రెండు మూడు విధాలు చూసాం. నిప్పుతో కూడా పొగ పుట్టింది, సహజైన నిప్పు పుట్టినప్పుడు నిప్పుతోనే పుట్టింది. ఆ నిప్పుతోనే పుట్టిన పొగ నిప్పుని ఎలా ఆవరిస్తుందో ఆ విధంగా ఈ అజ్ఞానం అనేది కామాదులు జ్ఞానాన్ని ఆవరిస్తాయి. అదొకటి. రెండవది యథాదర్శోమలేన చ, అత్యంత శుద్ధంగా ఉన్నటువంటి ఆ ఆదర్శాన్ని అద్దాన్ని ఆ తరువాత వచ్చినటువంటి మలం దాన్ని ఎలా ఆవరిస్తుందో ఆ చోట్లోనే ఉండి, ఇంతకు ఉన్నది దాని ఆశ్రయం లేదు, ఇది దానే ఆశ్రయించి ఉండి దాన్ని నాశనం చేస్తున్నది. యథా ఉల్బేన ఆవృతో గర్భ, అదే ఆ గర్భసంచులో ఉన్నటువంటి నీళ్లు ఆ ఉల్బం అనేది ఎలా గర్భాన్ని ఆవరిస్తుందో ఆ విధంగానే దీన్ని ఆవరిస్తుంది. అందువల్ల ఆవృతం జ్ఞానమాదేన జ్ఞానినో నిత్య వైరిణ, ఇది జ్ఞానికి నిత్య వైరి, ఎప్పుడు వైరే జ్ఞానికి అంటే జ్ఞాని తెలుసు. సుఖంగా అనుభవించేటప్పుడు కూడా నానా ఇది మనల్ని ముచ్చుతుంది తెలుసుకున్నవాడు అతను జ్ఞాని. అజ్ఞాని ఆ కామం ఉన్నప్పుడు ఆహాహా ఇది చాలా మంచిది అనుకుంటాడు, అది తరువాయే అది ఆహా దాని దోషములు చేయబడి కట్టుకుంటాడు. అందువల్ల జ్ఞానికి మటుకు నిత్య వైరి, జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. అందువల్ల ఏం చెయ్యాలి, ఈ కామమును నువ్వు కామాన్ని హింస చేయాలి, నిర్బంధించాలి. బాగానే ఉంది, అది ఎక్కడుంది బాబు, అవి ఉంటే కదా దాని స్థానం తెలుసుకుని దాన్ని హింస చేయవచ్చు అంటే ఇంద్రియాణయును బుద్ధి అస్యాధిష్టాన ముచ్చతే. ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవే వీటికి ఆశ్రయములు. అందువల్ల ఆ ఆశ్రయం ఎక్కడ ఉంది తెలుసుకున్నాం కాబట్టి ఏతైర్విమోహయ్యేష జ్ఞానమావృత్య దేహినం. అందువల్ల నువ్వేం చేయి, మొట్టమొదట ఆ ఇంద్రియాల్ని వాటిని వశపరచుకో. వశపరచుకుంటే మనకు బలం ఒకటి కావాలి కదండి, దుర్బలుడుగా ఉన్నాడు బలవంతుణ్ణి జయించాలంటే మనం బలాన్ని వేరే బలవంతుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు బలవంతుణ్ణి ఆశ్రయించామంటే మరో బలవంతుని మనం జయించవచ్చు, లేకుంటే దుర్బలుడి వల్ల బలవంతుణ్ణి జయించడం వీలు కాదు. అందువల్ల మీరేం చేయాలి, బుద్ధే పరం తత్వం, బుద్ధి కన్నా పరమైన ఇంద్రియేభ్యపరా క్యర్ద అని చెప్పాడు కదా, ఇంద్రియేభ్యపరం మనః మనస్తుపరా బుద్ధి అలా చెప్పి బుద్ధేరాత్మ మహాన్ పరహ అని చెప్పి ఆ బుద్ధి కన్నా గొప్పనటువంటి బుద్ధి కన్నా వ్యతిరిక్తమై విశేషమైనటువంటి ఆ పరమాత్మని ఆశ్రయించి ఆ పరమాత్మ యందు మనస్సును నిలిపి మనం ఆ కామాన్ని జయించాలి అని అత్యద్భుతంగా ఈ కర్మయోగం అనే దీంట్లో 43 శ్లోకాల్లో చక్కగా కర్మను మన అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం. జ్ఞానమార్గం గొప్పదా కర్మ మార్గం గొప్పదా అని అంటే జ్ఞానమార్గమే గొప్పది, అయితే కర్మను అనుష్ఠానం చేయాలి అంటే దీనివల్లనే దాన్ని పొందవచ్చుని దానికి ఉపాయం ఇదే కాబట్టి కర్మలు చేయాలి అని ఆ కర్మలు చేయాల్సిన ఆవశ్యకతను చెప్పి నేనే అలా కర్మ చేస్తున్నానని తన్నే దృష్టాంతంగా చెప్పి అంతేకాకుండా ఈ మనిషి యొక్క జ్ఞానాన్ని ఆవరించినటువంటి కామాన్ని చెప్పి ఆ కామ ఆశ్రయమైన ఇంద్రియాదులను చెప్పి ఆ తర్వాత దానికన్నా గొప్పదైన ఆత్మని గ్రహించి మనం ఆ కామాన్ని జయించాలి అని చక్కగా ఇంతవరకు మనకు విశేషంగా ఈ మార్గంలో ఈ కర్మయోగంలో మనకు బోధించిన ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ మన ఆచార్యకు నమస్కారం చేసుకుంటూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని వినిపిస్తుంది.